ప్రియమైన ఆత్మబంధువులారా, వేదాల యొక్క సారాన్ని తీసుకుని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకుని, ఆ కురుక్షేత్ర యుద్ధంలో సరిగ్గా గీతా జయంతి రోజు ఈ రోజున ఆ కృష్ణుడు వేదాల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. కృష్ణుడు గొప్పలేని చెప్పలేదు. కృష్ణుడు ఏమని చెప్పి, కృష్ణుడు భగవంతుడు అనుకుంటున్నాం. కృష్ణుడు పూర్ణమైన దేవుడు అని మనం అంటాం. కృష్ణుడు పూర్ణమైన దేవుడు అని ఎందుకు అంటామంటే, చైతన్యం ఆయన ఉపాధి ద్వారా ఎక్కువ ప్రవహించింది. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, బహుజన్ముల కృషి వల్ల కానీ నీకు ఆత్మజ్ఞానము కలగదు, ఆత్మశాంతి కలగదు అని చెప్పాడు. బహుజన్ములు నువ్వు కృషి చేయాలి. బహుజన్ములు కృషి చేయటం ఏంటంటే, మనసులో ఏ దోషాలు ఉంటే ఒక జన్మలో పోకపోస్తుంది. నువ్వు సాధన చేయగా చేయగా నీ దోషాలు ఏంటో తెలుసుకుని వాటి నువ్వు ప్రయత్నం చేసుకోవడానికి బహుజన్ములు కృషి చేయాలి. ఒక జన్మలో నీకు అది సరిపోకపోవచ్చు. జ్ఞానం కలగడం కోసం ఒక జన్మ నీకు సరిపోదు, బహుజన్ముల కృషి అవసరం. పూర్వజన్ములు అనేక జన్మలు నీకు గడిచిపోయినాయి, అలాగే నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి. నీకు నాకు తేడా ఏంటంటే, నా పూర్వజన్మలన్నీ నాకు తెలుసు, నీ పూర్వజన్మలన్నీ నీకు తెలియవు అని చెప్పాడు కృష్ణుడు. భగవద్గీత మీ ఇంటికాడ ఉందనుకోండి, భగవద్గీత పుస్తకం మీ ఇంటి దగ్గర ఎవరి దగ్గర అని అంటే, నాలుగు వేదాలు మీ ఇద్దరు ఉన్నట్టే. మీరు చదివినా చదవకపోయినా భగవద్గీత పుస్తకం కొనుక్కుని మీరు టేబుల్ మీద పెట్టుకోండి మీ ఇంటికాడ. ఒకవేళ మీకు చదువు చేతకపోతే, కృష్ణుడికి ఎలాగైతే మీరు నమస్కారం పెడతారో, రామచంద్రమూర్తికి ఏ విధంగా అయితే మీరు నమస్కారం పెడతారో, ఆ పుస్తకానికి నమస్కారం పెట్టుకోండి. ఇది భగవద్గీతకు. కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని పురస్కరించుకుని అర్జునుడికి విషాదం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ విషాదం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా ఎదటి వాళ్ళు ఏదైనా కష్టం అని చెప్పేటప్పుడు దేవుడంతటి వాడు పూర్తిగా విన్నాకే చెప్పాడు సమాధానం. మనం కూడా ఎవరైనా చెప్పేటప్పుడు పూర్తిగా విన్న తర్వాత మనం చెప్పి సలహా చెప్పాలి. అర్జునుడు తనకున్న బాధ చెప్పాడు, తనకున్న దుఃఖం చెప్పాడు, తనకున్న పరిస్థితులన్నీ చెప్పాడు. ఒకవేళ రాజ్యాకాంక్షతోటి యుద్ధం నేను చేస్తున్నానేమో అని తనకు మనస్సులో ఎంత భావంలో అంత చెప్పుకున్నాడు, అదంతా విన్నాడు. విన్న తర్వాత అర్జునుడి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని, అర్జునుడి యొక్క బాధని, అర్జునుడి యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకుని, రెండో అధ్యాయంలోంచి భగవంతుడు తన బోధన ప్రారంభించాడు. భగవద్గీత ఉపదేశ గ్రంథం. అర్జునుడిని అడ్డుపెట్టుకుని మనందరికీ అర్థమయ్యేలాగా భగవంతుడు ఉపదేశం చేశాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, చెప్పినవాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు, రాసినవాడు కృష్ణుడు అని. ఏం చేద్దంటే, విభూతి యోగంలో కృష్ణుడు ఏమని చెప్పాడంటే, అర్జునుడు నేనే, వ్యాసుడు నేనే అని చెప్పాడు. మొత్తం 18 అధ్యాయులు చెప్పాడు. అంటే ఈ 18 అధ్యాయులు ఇది కొత్తగా ఏదో కృష్ణుడు చెప్పాడనుకోకుండా, అంతకుముందు వేదాల్లో ఉన్న సారాన్ని, ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని మనందరికీ అర్థమయ్యే భాషలో ఆచరణ ఎలాగా పెట్టుకోవాలో, ఆచరణ దృష్టిలో పెట్టుకుని సమన్వయం చేసుకుని, మనం విన్న మాటను ఆచరణలో పెట్టుకోవడానికి ఎలా సమన్వయం చేసుకోవాలో, ఇవన్నీ వివరంగా 18 అధ్యాయుల్లో చెప్పాడు. చాలా బిజీగా ఉన్నారనుకోండి, 18 అధ్యాయులు మీరు చదవలేరు అనుకోండి, 2 అధ్యాయులను చదివితే 18 అధ్యాయులు చదివిన అర్థం వచ్చేస్తుంది. ద్వితీయం అద్వితీయం అంటే, భగవంతుడు మిగతా 16 అధ్యాయుల్లో తాను చెప్పవలసుకున్న విషయాలు 2 అధ్యాయులన్నీ చెప్పేశాడు. చెప్పి తర్వాత వివరణ ఇచ్చాడు. మీకు భగవద్గీతలో మీకు బాగా నచ్చిన ఒక శ్లోకం చెప్పండి రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు. అయితే నాకు అన్నీ ఇష్టమే అన్నారు. మేమేదో పొట్ట కోసం రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏదో పని చేసుకోవాలి, మాకు పని చేసుకుంటేనే కానీ పొట్టలదు. ఈ 18 అధ్యాయులు మీ ఎక్కడ చదవగలం రోజుని వారు తిరిగితే అక్కడ చూడండి. అంటే మీరేదో ఒక శ్లోకం చెబుతూ ఆ శ్లోకాన్ని బోధన వేసి తిరుగుతాం. అంటే 18 అధ్యాయులు మేము చదవలేం కాబట్టి ఒక శ్లోకం చెప్పండి అని రమణ మహర్షి గారు అడిగారు. అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఎవడు గట్టికరీడు, మీరు మనల్ని విడిచిపెట్టిరాలేడు అని, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంతా ఏవచ అని విభూతి యోగంలో ఉంది ఈ శ్లోకం. ఈ శ్లోకం చెప్పారు రమణ మహర్షి గారు. అంటే దీని అర్థం ఏంటి, కృష్ణుడు చెప్పిన శ్లోకం, ఈ శ్లోకం నాకు బాగా ఇష్టం రమణ మహర్షి గారు చెబితే ఆ శ్లోకం పుస్తకం నాకు భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ శ్లోకం ఏంటంటే, నేను అందరూ, ఇది కృష్ణుడు చెప్పిన శ్లోకం, నేను అందరి హృదయాల్లో చైతన్యముగా ఆత్మగా ఉన్నాను. నేను ఏ జీవుని విడిచిపెట్టలేను. అసలు నేను హృదయంలో లేకపోతే ఆ దేహానికి పుట్టికే రాదు. నేను అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, జ్యోతిగా ఉన్నాను. నేను లేని హృదయం అంటూ లేదు, అందరి హృదయంలో ఉన్నాను. ఒక హృదయంలో ఎక్కువ, ఒక హృదయంలో తక్కువగా లేను, సమానముగా ఉన్నాను. ఉన్నాను, సమానముగా ఉన్నాను. అందరి హృదయాల్లోనూ నేను ఉన్నాను. ఈ జీవకోటికి ఆది నేను, మధ్య నేను, అంతము నేను. ఈ జీవకోటి అంతా నాలోంచి వచ్చినాయి, నాలోనే జీవిస్తున్నాయి, మన నాలోనే అంతమవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే కెరటాలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రంలోంచి వస్తాయి. ఎక్కడుంటాయి కెరటాలు? సముద్రంలోనే ఉంటాయి. మళ్ళీ ఎక్కడ లగి అయిపోతాయి? మళ్ళీ సముద్రంలోనే లగి అయిపోతాయి. అంటే ఈ జీవకోటికి అంతగా నేనే ఆధారం అయ్యా. వీళ్ళందరూ, ఈ జీవులందరూ నాలోంచే వస్తున్నారు, నాలోనే పెరుగుతున్నారు, మళ్ళీ లయ అయినప్పుడు కూడా నాలోనే లయ అయిపోతున్నారు. అందరి హృదయాల్లో కూడా నేను ఆత్మగా చైతన్యంగా ఉన్నాను అని చెప్పాడు. అయితే ఈ శ్లోకం అర్థం అవటం చాలా కష్టం. ఇప్పుడు ఈ ఒక్క శ్లోకం వివరించాలంటే 4 గంటల టైం పడుతుంది. అది ఈ శ్లోకం మామూలుగా రూపబుద్ధి ఉన్న వాళ్ళకి, నామబుద్ధి ఉన్న వాళ్ళకి, చర్మదృష్టి ఉన్న వాళ్ళకి ఈ శ్లోకం తలకాయని గోడ పెట్టి కొట్టుకుని అర్థం అవుతుంది. మీకు అర్థమవుతుంది? అయితే రూపదృష్టి, నామదృష్టి, చర్మదృష్టి ఉన్న వాళ్ళకి ఈ శ్లోకం అర్థం అవ్వదు. హృదయంలో ఉన్నాడంటే ఉన్నమాట నిజమే. ఏది మన కళ్ళకు కనిపిస్తున్నాడా అని మనకు అలా అనిపిస్తుంది. మనకి ఎంతసేపు మనకు రూపం అంటే ఇష్టం, నామం అంటే ఎక్కువ ఇష్టం. అంతేకాని ఆయన ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. ఒక రూపం లేకుండా ఉన్నాడు, ఒక నామం లేకుండా ఉన్నాడు, పని లేకుండా లేడు. ఆ దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ దేహం యొక్క ప్రారంభాన్ని ఆడి, ఆ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తున్నాడు. ఉంటటం ఉన్నాడు, సోమర్థనం కలిగి ఆయన కూడా పని చేస్తున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం చెప్పాలంటే 4 గంటలు పడుతుంది. అయితే ఇది అందరూ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనుషులందరికీ రూపబుద్ధి ఉంటుంది, నామబుద్ధి ఉంటుంది, చర్మబుద్ధి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఉపాసన డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న వస్తువును ఉపాసన చేయడం కష్టం. ఉపాసన లేకపోతే మోక్షం రాదు, ఉపాసన లేకపోతే మోక్షం రాదు. అంతే భగవంతుడు ఏం చేశాడంటే ముందు ఎంఏలో చెప్పవలసిన మాటలు చెప్పి ఆయనే బిఏలోకి, ఇంటర్మీడియట్లోకి, 10వ తరగతిలోకి, 8వ తరగతిలోకి దిగిపోయించి 1వ తరగతి వాళ్ళకు కూడా ఉపయోగపడే మాటలు చెప్పాడు. పూర్వం ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది, ఇప్పుడు నర్సరీ కూడా వచ్చేసింది. ముందు నర్సరీ, తర్వాత ప్రైమరీ స్కూల్. పూర్వం నర్సరీ స్కూల్ ఎక్కడ ఉండదు కదా, ప్రైమరీ స్కూల్లో ఉండదు. అందరూ వెళ్ళి 1వ తరగతిలో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు ఏమో ఎల్కేజీ అంటున్నారు. 1వ తరగతి ముందు ఎల్కేజీ చదవాలి, తర్వాత యూకేజీ చదవాలి, తర్వాత 1వ తరగతి అంటున్నారు. అంటే నర్సరీలు కూడా వచ్చేసినాయి. అలాగే మన కోసం భగవంతుడు ఏం చేశాడంటే నర్సరీ దాకా వచ్చేశాడు. కుమారస్వామి నేను, కృష్ణుడు నేను. అది అంటే ఆయన కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు భగవద్గీత. భగవంతుడై చెప్పాడు, ఈశ్వరుడై చెప్పాడు, సర్వేశ్వరుడై చెప్పాడు, సర్వంతర్యామి అయి చెప్పాడు. కేవలం కృష్ణుడిగా చెప్పలేదు. అంటే విభూతి యోగంలో కృష్ణుని కూడా నేనన్నాడు. ఆయన అవతారాలు కృష్ణ అవతారం ఒకటి, కానీ భగవంతు కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడే చెప్పాడు. అది భగవద్గీత. అందుకే దానికి భగవద్గీత అనే పేరు వచ్చింది, కానీ కృష్ణగీత అని ఎక్కడ పేరు రాలేదు. అంతే కదా ఆయన ఏం చెప్పాడు, రామచంద్రమూర్తిని నేను, కృష్ణుడిని నేను, కుమారస్వాముని నేను, శంకరుడు నేను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మీ హృదయంలో ఉన్న రమణ మహర్షి గారు నాకు నచ్చిన శ్లోకం చెప్పారు. ఆ హృదయంలో ఉన్న వస్తువుని మీరు డైరెక్ట్గా దాన్ని ఉపాసన చేయలేరు. కాబట్టి ఏదో ఒక అవతార పురుషుని తీసుకుని, ఏదో గురువుని తీసుకుని మీరు ఉపాసన చేసుకున్నాను చెప్పడం కోసం, ఆ ఉపాసన కోసం కృష్ణుని నేను, రాముని నేను, శంకరుని నేను, కుమారస్వాముని నేను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంటే మనం ఉపాసన చేసుకోవడం కోసం, మనం ఆరాధించడం కోసం ఆయన అవతారాలన్నీ గౌరవించాడు పరమాత్మ. అది ఈ భగవద్గీత ఉపదేశ గ్రంథం. భగవద్గీత శ్రద్ధగా చదివితే మనకు తెలియని విషయం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక దండ పెట్టుకున్నారనుకోండి, మీరు ఏదైనా ఒక విషయంలో మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, ఏదైనా బాధపడుతున్నారనుకోండి, మీరు భగవద్గీత దగ్గర పెట్టుకుని శ్రద్ధగా చదివితే మీ దుఃఖాన్ని తీసేసే శ్లోకాలు అందులో అనేకం ఉన్నాయి. అవన్నీ శోకాన్ని తీసేసే శ్లోకాలే, కానీ శోకాన్ని పెంచే శ్లోకాలు కాదవి. ప్రపంచంలో 2 గ్రంథాలకు ఎక్కువ కీర్తి ఉంది. 1 భగవద్గీత, 2 బైబుల్. ఈ 2 కూడా ఆ కీర్తి ఉన్నాయి. మీరు భగవద్గీత చదవకపోతే కృష్ణుడు ఎవడో మీకు అర్థం కాదు, బైబిల్ చదవకపోతే యేసుక్రీస్తు ఎవడో మీకు అర్థం కాదు. మీరు భగవద్గీత చదవాలనుకోండి, కృష్ణుడి గురించి మీకేం తెలియదు. అలాగే బైబిల్ చదవాలనుకోండి, యేసుక్రీస్తు గురించి కూడా మీకేం తెలియదు. మహాత్మా గాంధీ గారు నాకు తల్లితోడు సమానమని చెప్పేవారు భగవద్గీతను. ఆయన టేబుల్ మీద ఎప్పుడూ ఉండేది. ఆయన ఒక ఎవరికైనా ఏదైనా తొందర పనులు ఉన్నాయనుకోండి, గాంధీ గారికి ఏదైనా తొందర పనులు ఉన్నాయనుకోండి, చాలా తొందర పనులు ఉన్నాయనుకోండి, ఆయనకు భగవద్గీత అంటే ఎంత ఇష్టం అంటే వేప పొడక నోట్లో పెట్టుకుని నా పళ్ళు కడుక్కుంటూ భగవద్గీతను చదివిన రోజులు ఉన్నాయన్నారు. అంటే భగవద్గీత అంటే బాపూజీకి, జాతిపితకి ఎంత ఇష్టం అంటే గోడ మీద ఏదో 4 శ్లోకాలు రాసుకుని పక్కన పళ్ళు తోముకుంటూ ఆ శ్లోకాలు చదువుకుని బయట చేసిన రోజులు ఉన్నాయి. నాకు సంస్కృతం రాదు, కేవలం భగవద్గీత నేర్చుకోవడం కోసం సంస్కృతం నేర్చుకున్నాను ఒక మాస్టర్ దగ్గర. నాకు సంస్కృతంలో పండితుడు అవ్వాలని నాకు ఉద్దేశం లేదు. భగవద్గీత శ్లోకాల అర్థం అవటం కోసం నేను సంస్కృతం నేర్చుకున్నానని మన జాతి పిత బాపూజీ చెప్పారు. ఆయనకి ఫేవరెట్ గ్రంథం ఏంటంటే భగవద్గీత. ఆయన నిరంతరము శరీరం విడిచిపెట్టే వరకు కూడా ఏదో ఒక అధ్యయనం పారాయణం చేయకుండా ఎప్పుడు లేరు. అది అనుదినం పారాయణం చేయవలసినటువంటి గ్రంథం భగవద్గీత, పారాయణ గ్రంథం. అయితే వయసు వచ్చి కొద్దీ మనం 25 సంవత్సరంలో చదివితే ఒక రకంగా అర్థమవుతుంది భగవద్గీత, ఇంకో 10 రోజులకి శ్మశానానికి వెళ్ళిపోతాం అని కలిసి చదివితే ఒక రకంగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు సంసారంలో ముట్టికాయలు తిని తిని సంసారంలో చాలా కష్టాలు పడి మీ కోళ్ళ చేత ఆళ్ళ చేత మీ ఆడపడుచుల చేత తిట్లు తిన్నాక బాగా తిన్నాక అప్పుడు భగవద్గీత చదివితే బాగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది? మీరు సంసారంలో పడవలసిన బాధలన్నీ పడ్డాక మీకు అర్థం, అప్పుడు భగవద్గీత అయితే మీకు తలకెక్కుతుంది. మామూలుగా మనకి 20 సంవత్సరాలు ఉన్నవాడు భగవద్గీత చదవచ్చు, 70 సంవత్సరాలు ఉన్నవాడు భగవద్గీత చదవచ్చు, కానీ 75 సంవత్సరంలో ఉన్నవాడు భగవద్గీత చదివితే వాడికి బాగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే వాడికి జీవిత అనుభవం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే 75 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడి జీవితంలో చాలా అనుభవం సంపాదించి సంసారంలో ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో బాధలు పడతారు, అందరి చేత తిట్లు తింటా ఉంటారు. మీకు అర్థమవుతుంది? కష్టపడ్డా, సంసారం గురించి కష్టపడ్డా వాడు తిట్లు తింటానే ఉంటారు. మీకు ఆడు 10 కోట్లు సంపాదించి ఇచ్చినా ఆని తిరుగుతూనే ఉంటారు. అంచేత ఈ బాధలన్నీ పడ్డాక ఆ జీవితానుభవం కొంత సంపాదించిన తర్వాత అప్పుడు భగవద్గీత చదివితే ఇది నిజంరా బాబు, మనకు తెలియదు భగవద్ కృష్ణుడు చెప్పిన అబద్ధాలు అనుకున్నాం, అప్పుడు మీ అనుభవానికి వస్తుంది. చిన్నప్పుడు ఈ మధ్యన కొన్ని చోట్ల చిన్నపిల్లలకి నేర్పుతున్నారు చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు అది తెలియకపోయినా పెద్ద వెళ్ళిన తర్వాత ఆ శ్లోకాలు వాళ్ళకి జ్ఞాపకం వస్తాయి, జ్ఞాపకం వస్తే వాళ్ళకి ఉపయోగపడతా ఉంటుంది. వాళ్ళకి మనం చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఒకసారి వయసు వచ్చిన తర్వాత మనకి జ్ఞాపకం వస్తే చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ భగవద్గీత చదివితే కొన్ని శ్లోకాలకు కొన్ని రోగాలు కూడా తగ్గుతాయని చెప్తారు. ఉదాహరణకి అజీర్తి రోగం ఉన్న వాళ్ళందరినీ ఈ శ్లోకం చదువుకోమని చెప్తారు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీకు ఐశ్వర్యం కావాలంటే దానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది? ఆరోగ్యం కావాలంటే దానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. అంటే ఫలితాన్ని విడిచిపెట్టే భగవంతుడు పని చేయమన్నాడు, కానీ మనం ఫలితాన్ని ఏదో ఆశిస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. చదివితే మీకు కొంత ఫలితం వస్తుంది భౌతికంగా కూడా. ఈ శ్లోకం గీతాశాస్త్రాన్ని చెప్పి చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఇది చర్మశ్లోకం అంటారు. ఇదని దీని చర్మశ్లోకం అంటారంటే భగవద్గీతను ఉపసంహరించే ముందు, భగవద్గీతను ముగించే ముందు ఈ శ్లోకాన్ని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏదో ఒక శ్లోకం తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని మంచానికి 4 కోళ్ళు ఉంటాయి, మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. ఇది ఇది 4 కోళ్ళు ఉన్న శ్లోకం. ఇది ఈ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఏదో ఒక గాల్లో మాటలు చెప్పుకోవడం కంటే ఈ రోజున భగవద్గీత యొక్క గీతా జయంతి కాబట్టి ఒక్క శ్లోకం చాలు మనం బాగుపడటానికి, ఒక్క మాట చాలు మనం బాగుపడటానికి. అసలు దీన్ని కర్మణ్యేవాధికారస్తే ఇది మీరందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ భగవద్గీతలు ఉంటే సరే సరే, లేకపోతే కొనుక్కుని ఈ శ్లోకం కనసా పట్టండి. ఈ శ్లోకం నాకు బాగా ఇష్టం, నా ఫేవరెట్ శ్లోకం ఇది. ఇది ఇప్పుడు ఈ మంచం ఉంది, దీనికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 4 కోళ్ళు ఉన్నాయి. అదే కర్మయోగానికి పనికొచ్చే ఈ ఈ శ్లోకం మీద ఆధారపడి మొత్తం కర్మయోగం అంతా ఆధారపడింది. ఈ శ్లోకం కనుక మీరు అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుని ఆచరించి ఈ శ్లోకానికి అనుగుణంగా మీరు జీవిస్తే ఈ జన్మలోనే పునర్జన్మలోకి వెళ్లకుండా మళ్ళీ ఇంకో శవంలో ప్రవేశించకుండా ఈ జన్మలోనే మీకు మోక్షం వస్తుందని చెప్పారు లోకమాన్య తిలక్ గారు. లోకమాన్య తిలక్ గారు ఈ శ్లోకం చదివి రోజు పొంగిపోతా ఉండవు, రాయడానికి సంతోషం వచ్చేసి పొంగిపోతా ఉండరు. ఇంచేత దాని అర్థాన్ని తెలుస్తానని మనకు తెలియటం లేదు అంతే కాబట్టి. అంచేత కర్మణ్యేవాధికారస్తే మనందరికీ శరీరాలు వచ్చినాయి, శవాలు వచ్చినాయి, ఏదో పని చేసుకోవాలి. పంచభూతాలు పనిచేస్తున్నాయి, సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు పనిచేస్తున్నాడు, ఏదో మనం పని చేసుకోవాలి. అంచేత నువ్వు దేహం ఎందుకు వచ్చిందంటే పని చేయటానికో వచ్చింది. ఎవరి ప్రారంభాన్ని బట్టి వారు పని చేసుకోవాలి. పని లేకపోతే సోమర్థనం వస్తుంది, కానీ పని లేకపోతే జ్ఞానం రాదు. ఎవరి పని? నువ్వు పని చేయటానికి నువ్వు ఈ జన్మలో ఈ దేహంలోకి ఏ పని చేయటానికైతే వచ్చావో ఆ పని మటుకు నువ్వు ఎలా చేయాలంటే డెడికేటెడ్గా, డివోటెడ్గా, మినహాయింపు లేకుండా హృదయపూర్వకంగా చెయ్యి. సకం సకంగా చేయకు. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయకు. నువ్వు చేసే పని ప్రేమగా చెయ్యి, అంతేగాని అసూయిగా చేయకు. నువ్వు చేసే పని, నువ్వు చేసే పని పని మటుకు హృదయపూర్వకంగా చెయ్యి. కర్మ నియవాధికారస్తే, నీకు కర్మ చేయటానికే అధికారం ఉంది. ఒకసారి నువ్వు పెద్ద కష్టపడతావు, చిన్న ఫలితం వస్తుంది. ఒకసారి చిన్నగా కష్టపడతావు, పెద్ద ఫలితం వచ్చేస్తుంది. అయితే అయ్యా, ఫలితం పని నీ చేతిలో ఉంది, కానీ ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఎవరి చేతిలో ఉందంటే, పరమేశ్వరుడు చేతిలో ఉంది, ఈశ్వరుడు చేతిలో ఉంది, సర్వేశ్వరుడు చేతిలో ఉంది, ప్రభువు చేతిలో ఉంది, పశుపతి చేతిలో ఉంది. మనం అందరం పశువులం. పశువులు అంటే దేహబుద్ధి ఉన్న వాళ్ళందరూ పశువులు. మన అందరికీ ఒక భర్త ఒకడు ఉన్నాడు, వాడే ఈశ్వరుడు. వాడిని పశుపతి అనేది శివుడికి నామాల్లో పశుపతి అని పేరాయన. పశువులు అంటే మనం. దేహబుద్ధి ఉన్న వాళ్ళందరూ పశువులే, దేహభ్రాంతి ఉన్న వాళ్ళందరూ పశువులే, దేహాభిమానం ఉన్న వాళ్ళందరూ పశువులే. అయితే దీనికి పశుబుద్ధి పోవాలంటే పశుపతి అనేటువంటి పరమేశ్వరుని ఆశ్రయిస్తే నీకు ఈ పశుబుద్ధి పోతుంది, శివబుద్ధి కలుగుతుంది. పశుపతి ఎవడంటే శివుడు. పశుపతి ఎవడు? నీకు శివుడు. ఈ శవబుద్ధి పోవాలంటే నీ పతి అయినటువంటి శివుణ్ణి ఆశ్రయించు. ఆ శివుణ్ణి ఆశ్రయిస్తే, ఆ శివు పశుపతిని ఆశ్రయిస్తే నీకు పశుబుద్ధి పోతుంది. ఆయన ఎందు నీకు భక్తి కలిగి ఉండు అని ఇప్పుడు ఇంతకీ పరమేశ్వరుడు చెప్పేది అంటే, నువ్వు బాగుపడాలంటే ఈ నాలుగు కోళ్ళ మంత్రం చెబుతున్నారు, ఈ శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకో. ఇది 2వ అధ్యాయంలో భవిష్యత్తు 47వ శ్లోకం. ఇది మీరు రిపీటెడ్గా ఇంటికాడ చదువుకోండి. కర్మణ్యేవాధికారిస్తే నీకు పని చేయడానికే అధికారం ఉంది. ఫలితం రావచ్చు రాకపోవచ్చు. ఒకసారి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. పని చేయడానికే నువ్వు పనికి వస్తావు, పని చెయ్యి. ఎలక్షన్లో నిలబడతావు, నెగ్గొచ్చు ఓడిపోవచ్చు. అదే కృష్ణుడు కూడా అర్జునుడితో ఏం చెప్పాడంటే, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధంలోంచి పారిపోవద్దు. అంటే మనల్ని అందరినీ యుద్ధం చేయమని కదా అక్కడ. యుద్ధం అంటే పని అని అర్థం. యుద్ధం అంటే పని అని అర్థం. పనిలోంచి పారిపోవద్దు. ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోతావనుకో నీకు మోక్షం వస్తుంది. ఒకవేళ చనిపోవనుకు యుద్ధంలో జయిస్తావనుకో రాజ్యాన్ని ఏర్పోవచ్చు. ఎలాగైనా నీకు లాభమే అర్జున. ఒకవేళ నీ శత్రువుని చేతిలో చచ్చిపోతే నీకు మోక్షం వస్తుంది. అలా కాదు, నువ్వు నీ శత్రువుని చంపితే నువ్వు జయిస్తావనుకో రాజ్యాన్ని పరిపాలన చేసుకోవచ్చు. ఇటు లాభమే అటు లాభమే. నువ్వు ఒక ధర్మం కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు, చచ్చిపోతే చచ్చిపో. కాదనుకో, నువ్వు నువ్వు నిజంగా జయిస్తావనుకో రాజ్యాన్ని పరిపాలించి ప్రజలను సుఖపెట్టు. అది మంచిదే, ఇది మంచిదే. అయితే తండ్రికి పెట్టి పారిపోకు. ఎస్కేపిజం వద్దు. ఎస్కేపిజం మట్టికి జీవుడికి మంచిది కాదు. ఇది ఇందులో సారాంశం కృష్ణుడు చెప్పింది. అంటే కర్మణ్యవాధికారిస్తే నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధం చేయడానికి పనికి వస్తావు, నువ్వు నెగ్గొచ్చు ఓడిపోవచ్చు. అది ఈ చేతిలో లేదు, అనేక ఫ్యాక్టర్స్ మీద అది ఆధారపడం. అంటే నువ్వు పనిలోంచి నెగ్గొచ్చు ఓడిపోవచ్చు. నువ్వు చేసే పని సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ పని విడిచిపెట్టద్దు. భగవంతుడు నీకు ఏ పని అయితే అప్పగించాడు, ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి. అయిష్టంగా చెయ్యొద్దు, ఇష్టంగా చెయ్యి. కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచన. ఆ కర్మఫలం ఎప్పుడూ నువ్వు కోరిక పెట్టుకోవద్దు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుని మీరు ఇలా వెళ్ళిపోండి. కర్మఫలాన్ని మనం ఆశిస్తున్నామా? ఏ దేవుడు మనం రక్షించలేడు, ఏ దేవత మనం రక్షించలేదు, ఏ గురువు మనం రక్షించలేదు. వాడికి పునర్జన్మ వచ్చి తెరుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరికో 10 పైసలు దానం ఇచ్చి గౌరవం ఆశిస్తాం. ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశిస్తాం. ఆశించకుండా ఒక పని చెయ్యం. నువ్వు కర్మఫలాన్ని ఆశిస్తున్నావు లేదో పైకి చెప్పవు, నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. నీ మనసుకు నీకు తెలుస్తుంది కదా, నీ మనసు నీకు సాక్షి. అంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలియపోయి నీ మనసుకు తెలుస్తుంది కదా. నీ హృదయంలో ఏముందో నాకు తెలియపోవచ్చు, నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది కదా. నువ్వు కర్మఫలాన్ని ఆశించావా? నీకు తప్పనిసరిగా పునర్జన్మ వచ్చి తెరుతుంది. నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా సరే అంతేది. నేను చేయాలంటే నువ్వు ఆశించకు వచ్చేదేదో వస్తుంది, రాని ఏదో రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆశించకుండా నీకు కర్మఫలం వచ్చిందనుకో అది నేను బంధించదు. అంటే పైగా నీకు సంతృప్తిగా కూడా ఉంటాను. ఆశిస్తే నీకు దుఃఖం వస్తుంది, కానీ ఆశించకుండా వస్తే నీకు సంతృప్తి వస్తుంది, సంతోషం వస్తుంది. అది నీ మానసిక ఆరోగ్యం ఏమి చెడదు. దానివల్ల ఆశిస్తే మటుకి నీకు మనస్సు పొయ్యింట్ అవుతుంది, అంటే మనస్సు మైకులో పడుతుంది. ఆ కర్మఫలం నీకు పునర్జన్మ కారణం అవుతుంది. ఆశించకుండా వచ్చింది నువ్వు అనిపించినది నీకేం చేయదు. నేను అది నేను చేయదు, నేనేమి ఇబ్బంది పెట్టదు. ఆశించకుండా దాన్ని అంటే కర్మఫలాన్ని మటుకు నువ్వు ఆశించొద్దు. నువ్వు ఆశించకపోయినా ఒకవేళ వస్తే రావచ్చు కర్మఫలం. ఆశించినంత మాత్రం చేత అది రాదని ఎక్కడా లేదు. ఇంకో మాట జ్ఞాపకించుకోండి, మానవుడి యొక్క కోరిక శక్తి లేదు. శక్తి అంటే లోపల చైతన్యానికి ఈశ్వరుడు. శక్తి ఈశ్వరుడు. అందుకని నా కోరికకి శక్తి లేదు. ఇప్పుడు నేను రాష్ట్రపతి అయిపోవాలనుకుంటాను అనుకుని అయిపోతాను? కోరికకి శక్తి లేదు, ఈశ్వరుడు సంకల్పానికి శక్తి. ఆ ఈశ్వరుడు సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒకవేళ నీకు కోరిక లేదనుకో, ఈశ్వరుడు సంకల్పం ప్రకారం నీకు అది జరగవలసి ఉందనుకో, నువ్వు మర్చిపోయినా నీ కోరిక లేకపోయినా ఈశ్వరుడు నీకు ఆ పని పూర్తి చేసి పెట్టేస్తాడు. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే నువ్వు పని చెయ్యి, ఆ పని చేసేటప్పుడు కూడా ఇది నా విధంగా నువ్వు అనుకుని చెయ్యి. ఇప్పుడు రెండు కోళ్ళు అయినాయి కదా, ఒక్కోటి నువ్వు కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, మనసానికి ఒక కోడి. ఇంకా రెండో కోడి ఏంటి, కర్మఫలాన్ని నువ్వు ఆశించొద్దు. ఈ పని చేయటం వల్ల నాకు ఈ ఫలితం వచ్చింది, నేను కష్టపడటం వల్ల ఈ ఫలితం వచ్చిందనే కర్మఫలం వస్తుంది కదా, నువ్వు ఆశించేటం వస్తుంది కదా, ఆ కర్మ ఫలితానికి కారణం కావద్దు. అది మూడో కోడు. మా కర్మ కర్మఫల హేతు భూర్మాతే, కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు. అంటే నువ్వు కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు, వస్తే ఫలితం వస్తే రాని. కానీ ఈ పని చేశాను, ఆ పని చేశాను, అప్పుడు ఎంత సంపాదించాను, ఇప్పుడు ఎంత సంపాదించాను అని ఆ కర్మఫలాన్ని చూసావు, దానికి కారణం కావద్దు నువ్వు. దానికి ఆ కర్మఫలానికి నువ్వు మూలం, కర్మఫలానికి హేతువు కావద్దు. అంటే ఇది మూడో కోడు. ఏం కోడిది మూడో కోడు? మంత్రానికి ఇప్పుడు మూడు కోళ్ళు అయినాయి. ఇంకా నాలుగో కోడి ఏంటంటే, నేను కర్మ ఫలితాన్ని ఆశించొద్దని చెబుతున్నాను. కర్మ ఫలితానికి నువ్వు కారణం కావద్దని కూడా చెబుతున్నాను, కర్మ చేయమని చెబుతున్నాను. భగవంతుడు కర్మ ఫలితాన్ని ఆశించొద్దు అంటున్నాడు అని చెప్పి నేను కర్మ ఎందుకు చేయాలని మొత్తానికి కర్మ మానేయకు, కర్మ మానేయకు. అంటే అకర్మ పట్ల అర్జున, ఇది ఒక్కటే గుండెలో పెట్టుకున్న మీరు, అర్జున అకర్మ పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. అంటే నాకు ఫలితం రావటం లేదని నువ్వు పని మానకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చేసే, ఫలితం రాలేదని నువ్వు పని మానకు. అంచేత అకర్మ పట్ల అంటే స్వామనతనం పట్ల, ఏమీ పని చేయకుండా మనం కాలక్షేపం చేయాలి, మన వంతు కృషి మనం చేయకూడదు అని ఇలా అనుకోకుండా అకర్మకు నువ్వు అకర్మ పట్ల నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, ఆసక్తి నువ్వు పెట్టుకోవద్దు. అంచేత నువ్వు అకర్మ పట్ల ఆసక్తి పెట్టుకున్నావనుకు నీకు జీవయాత్ర కూడా కష్టమవుతుంది. అంటే ప్రతి వాడికి ఒక దేహం ఉంటుంది, దేహం ఉన్నప్పుడు పొట్టు ఉంటుంది, ఆ పొట్టు ఉన్నప్పుడు ఏదో వృత్తి చేసుకోవాలి. అంటే నువ్వు అకర్మ పట్ల ఆసక్తి పెట్టుకుంటే నీ దేహయాత్రే కష్టం కొట్టి, ఎవరు ఇతరులకి సేవ చేయటం మాట అటుంచు నీ దేహయాత్ర గడవటం కూడా కష్టమవుతుంది. మన శరీర యాత్రకి ఇతరుల మీద ఆధారపడ్డాం అనుకుంటే మనకు బానిసత్వం వస్తుంది. మన పోషణకు మనం ఇతరుల మీద ఆధారపడ్డాం అనుకోండి, మనకు తెలియకుండా మనకు బానిసత్వ బుద్ధి వస్తుంది. స్లేవరీ, స్లేవ్ మెంటాలిటీ అది అంటారు, స్లేవ్ మెంటాలిటీ అంటారు. అందుచేత ఇక్కడ నాలుగు విషయాలు చెప్పాడు. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్తు అకర్మణి. అంటే అకర్మ పట్ల నువ్వు ఆసక్తి, అకర్మ పట్ల నువ్వు సంఘబుద్ధి పెట్టుకోవద్దు. అంటే సంఘబుద్ధి పెట్టుకోవద్దు అంటే నేను పని చేయకుండా ఉండాలనేటువంటి ఆ ద్వారం నువ్వు పెట్టుకోవద్దు. అంటే భగవంతుడు ఇలా చెబుతున్నాడు కదా, కర్మఫలానికి హేతువు కావద్దు అన్నాడు కాబట్టి మొత్తానికి కర్మే విడిచిపెట్టేకు. అంటే నువ్వు పని చెయ్యి, నువ్వు పని చెయ్యి, పని ఎందు విరక్తి పెట్టుకోవద్దు, పని ఎందు విరక్తి పెట్టుకోవద్దు. అంటే నువ్వు పని ఎందు విరక్తి పెట్టుకోవద్దు, ఆ పని వల్ల వచ్చే ఫలితానికి ఈ ఫలితం అని, ఈ పని చేయటం వల్ల ఈ ఫలితం వచ్చిందని దానికి కారణం అవ్వద్దు. కర్మఫలాన్ని ఆశించొద్దు, కర్మని విడిచిపెట్టద్దు. ఇది నాలుగు కోళ్ళు. ఇప్పుడు నాలుగు కోళ్ళు అయినాయి మంత్రానికి, ఇప్పుడు మంత్రానికి ఎన్ని కోళ్ళు అయినాయి, నాలుగు కోళ్ళు అయినాయి. ఇది కర్మయోగ రహస్యం, ఇది కర్మ. ఈ శ్లోకం మీరు బాగా మీరు బైహార్ చేయండి. కర్మణ్యేవాధికారస్తే ఒకటి, మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త కర్మణి. కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు. అలాగని అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండాలనేటువంటి బుద్ధి నీకు కలుగకుండా ఉండుగాక అర్జున అని ఇక్కడ స్వామి చెబుతున్నారు. స్వామి చెబుతూ ఏమంటారంటే, అంటే మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రభు యొక్క సంకల్పం. ప్రభు అంటే ఎవరు? భగవంతుడి యొక్క సంకల్పం. అంటే గైడ్ అది. అంటే చూడండి, ఇప్పుడు మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు గైడ్ ఉంటాడు. ఆ గైడ్ మనం ఏది ముందు చూడాలి, ఏది తర్వాత చూడాలి, ఎక్కడికి తీసుకెళ్లాలి, మన కారు దిగింది మొదలు మన కారులో జాయిన్ చేసే వరకు అన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే భగవద్గీత కూడా ఒక గైడ్ పుస్తకం రాంది, రైల్వే గైడ్ ఉంటుంది చూడండి, ఏ గంటకి ఏ ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ ఎక్కడికి వెళుతుంది, రైల్వే గైడ్ ఉంటుంది. అలాగే భగవద్గీత కూడా ఒక గైడ్ లాంటిది. అంటే మీరు ఏ మీ దైనందిన జీవితంలో మీరు ఏ రోజున ఎలా మసులుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా మసులుకోవాలి, ఏ ఏ సంఘటన వచ్చినప్పుడు, ఏ పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి, మనిషి జన్మ వచ్చాక శుభం వస్తుంది, అశుభం వస్తుంది, శుభం వచ్చినప్పుడు మీరు పొంగిపోతున్నారనుకోండి, అశుభం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నారనుకోండి, మీరు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రారు. కొంతమందికి ఏదైనా సంతోషం వచ్చినా అని పట్టుకోలేం, దుఃఖం వచ్చినా అని పట్టుకోలేం. మీకు అర్థమవుతుందండి, అది జేబులో 10 రూపాయలు ఉంటే ఒక రకంగా ఉంటారు, 10 రూపాయలు లేకపోతే ఒక రకంగా. అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు. సర్వకాల సర్వావస్థల్లో ఎవడైతే తన బుద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో, తన బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో, లోపలి ప్రకృతి గుణాలకు ఎవడైతే అతీతంగా ఉంటున్నాడో, మీకు సంతోషకరం ఉన్నప్పటికీ పొంగిపోకుండా ఎవరు ఉంటున్నారో, మీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి పనికొస్తారు అయ్యా. అంటే భగవంతుడు ఏ మాట చెప్పినప్పటికీ, ఏ శ్లోకంలో ఏ తాత్పర్యం చెప్పినప్పటికీ, ఈ జీవకోటికి ఏ సందేశం ఇచ్చినప్పటికీ, గంగి మటుకు మనం మోక్షానికి తీసుకెళ్ళటం విషయం, మోక్షానికి తీసుకెళ్ళటానికి గైడ్ పుస్తకం లాంటిది భగవద్గీత. మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఏ ట్రైన్ ఏ టైంకి ఉందో, ఎక్కడ బయలుదేరుతుందో, దాని డిపార్చర్ టైం అంటే రైల్వే గేట్లో ఎంత చక్కగా రాసి ఉంటుందో, అలాగే మోక్షాన్ని పొందటం కోసం మీ జీవిత విధానం ఎలా ఉండాలో, మీ స్వభావాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, దేవుని వాక్యం నుండి నీకు ఎంత గౌరవం ఉండాలో అనేక సూచనలు ఇచ్చేది ఒక గైడ్ బుక్ని తయారు చేశాడు భగవంతుడు నీ కోసం. 4 వేదాల్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉంది, అదంతా నీకోసం సంగ్రహించి సమీక్షించి ముందు ఆయన అర్థం చేసుకుని నీకు అర్థమయ్యేటట్టు కొన్ని 100,000 శ్లోకాల్లో ఉన్న సారాన్ని నీకోసం 700 శ్లోకాల్లో చెప్పాడు. అర్జునుడు ఊరికే ఉంటి పెట్టుకున్నాడు మన కోసమే చెప్పాడు, అది అర్జునుడు నెపం పెట్టుకున్నాడు, ఈ మన కోసమే చెప్పాడు. అంటే నీకు ఇందులో నువ్వు మోక్షం పొందటం కోసం కర్మ మార్గం చెప్పాడు, జ్ఞాన మార్గం చెప్పాడు, భక్తి మార్గం చెప్పాడు, జ్ఞాన మార్గం 4 మార్గాలు చెప్పాడు భగవంతుడు గీతలో. ఎన్ని మార్గాలు చెప్పాడు? 4 మార్గాలు చెప్పాడు. ఇది కర్మ మార్గం ద్వారానే నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, జ్ఞాన మార్గం ద్వారానే నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, తర్వాత భక్తి మార్గం ద్వారా కూడా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, జ్ఞాన మార్గం ద్వారా కూడా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు. 4 వాటిని కలుపుకుని, 4 యోగాలని సమన్వయం చేసుకుని, 4 వాటిని ఆధారంగా చేసుకుని, 4 యోగాల్ని సాంబార్లాగా మిక్చర్ చేసుకుని కూడా మోక్షాన్ని పొందొచ్చు. మాకు 4 కూడా అక్కర్లేదని ఒకే మార్గం మీద సరిపోతుందంటే సరిగ్గా వెళ్ళండి, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసి మోక్షాన్ని పొందండి. 4 మార్గాలను కూడా సమన్వయం చేసుకున్నా మీరు మోక్షాన్ని పొందవచ్చునయ్యా, ఈ 4 మార్గాల్లో కూడా. నేను ఇంకా ఈ రమణ మహర్షి గారు కూడా ఆయన కూడా ఆయన అంటాడు, ఆయన ఎక్కడ తీసుకెళ్ళినా నేను కూడా విడిచిపెట్టాడు. భగవద్గీత చదవనండి, ఉపనిషత్తు చదవండి, వేదం చదవనండి, నేను మనకి ఏదైనా బాగా ఇష్టమో, ఏ నేను కోసం జీవిస్తున్నామో దాన్ని ఓడగొట్టడానికి ఆయన పిలుస్తాడు. అలా మనం బతకటం కోసమే నేను కోసం బతుకుతున్నాం, దాన్ని ఎలా ఓడగడదామన్న కృష్ణుడు చెప్పనివ్వండి, రాముడు వశిష్ఠ గీతలో వశిష్ఠుడిని చెప్పనివ్వండి, మరొక రకంగా చెప్పనివ్వండి, ఈశ్వర గీతలో ఈశ్వరుని చెప్పనివ్వండి, ఎలా చెప్పినా ఆయన అంటాడు. ఎవరండి ఇది? మనం ఏ మార్గం ద్వారా ఏదైనా మోక్షం వస్తుందని ఇక్కడే భగవద్గీతలో చెప్తుంటే ఆయన ఏమంటాడంటే, ఈ విద్యానీయుని ఈ దేహగతిగా నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ముందు ఈ విద్యానీయుని అంటే దేహగతమైన నేనని, మనోగతమైన నేనని, ఈ అబద్ధమైన నేనని ఓడగొట్టుకో, యోగం యొక్క లక్ష్యం అంతేనవయ్య ఆయన కూడా ఆయన నువ్వు ఎవరో చెప్తాడు. ఆయన అక్కడ తీసిపోతాడు, మనం ఏ శ్లోకం చదివినా అక్కడ తీసిపోతాడు. అంటే నీ హృదయంలో మోక్షం ఉంది, నువ్వు ప్రత్యేకంగా సంపాదించక్కర్లేదు, అడ్డొచ్చి దాన్ని ఓడగట్టుకోని, అది రమణ మహర్షి గారి సిద్ధాంతం. ఇప్పుడు నీకు ఏది అడ్డొస్తుంది? దేహాభిమా అంటే దేహంతో తాదాత్యం పొందిన నేను అడ్డొస్తాను. ఆ దేహం నువ్వు భక్తి మార్గం ఇష్టమైతే ప్రయాణం చెయ్యి, ఆ భక్తి మార్గం ద్వారా దాన్ని వదిలించుకో. ఏది ఆ దేహ ఘటన నేను ఒకవేళ జ్ఞాన మార్గం ఇష్టం అనుకో అందులో ప్రయాణం చేసి, కానీ వదిలించుకోవాల్సిన ఇదేవయ్యా మోక్షాన్ని సంపాదించడం ఏంటి? నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా నీ హృదయంలో మోక్షం ఉంది, నీ హృదయంలో నిర్మాణ స్థితి ఉంది, నీ హృదయంలో ఆనందం ఉంది, నీ హృదయంలో చావులేని స్థితి ఉంది, నీ హృదయంలో జ్ఞానమే జ్ఞానము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, సుఖమే సుఖము నీ హృదయంలో ఉండవయ్యా. అది నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. ఈ బుజ్జిగాడని, ఈ నిజ్యాని, ఈ దేహగతమైన నేనని, ఈ అసత్యమైన నేనని, ఈ కృత్రిమ నేనని నువ్వు ఏదో భక్తి మార్గంలోనో జ్ఞాన మార్గంలోనో ధ్యాన మార్గంలో దాన్ని తొలగించుకుంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది అయ్యా. నువ్వు భక్తి మార్గంలో నీ ఇష్టమైతే అది అలా ప్రయాణించే, జ్ఞాన మార్గంలో నీకు ఇష్టమైతే అలా ప్రయాణించే. ఒకవేళ జ్ఞాన మార్గం అంటే నీకు ఇష్టం అనుకో, ఈ నిజ్యాన్ని దాన్ని తొలగించే. ఒకవేళ భక్తి మార్గం ఇష్టమైతే ఈ నిజ్యాన్ని ఆయనకి ఇచ్చే, ఎవరికి? దేవుడికి ఇచ్చే. నీకు అర్థమవుతుందో, నీ సొంత నీ స్వతంత్రమైన తెలివితేటలతో ఆలోచించి, నీ విచక్షణతో ఆలోచించి, నీ వివేకంతో ఆలోచించి ఇది పోగొట్టుకున్నా సరే, నువ్వు పోగొట్టుకోలేకపోతున్నావు అనుకో, భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఏదైతే ఈ పిశాచాన్ని, ఈ సైతాన్ని నా దగ్గర నుంచి తీసేసుకుని ప్రార్థిస్తే ఆయన తీసేసుకుంటాడు, ఎలాగైనా మోక్షం. అంటే శరణాగతి మార్గం ద్వారా కూడా పోగొట్టుకోవాల్సిందేనే, విచక్షణ మార్గం వివేకం ద్వారా ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ ద్వారా ఈ ముడి ఇప్పుకోవటం కూడా నీ చేతిలో ఉన్నది. ఈ నిజాన్ని చిజ్జడ గ్రంథి అంటారు. ఏమంటారు? చిజ్జడ గ్రంథి అంటే చైతన్యాన్ని జడాన్ని కలిపే గ్రంథి, ముడి. అదేంటది? ఆ ముడి తెంపేసావా, ఆ ముడి కట్ చేసావా, నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తవుతుంది, మహా అంధకారంలోంచి మహా చీకట్లోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ లోకాన్ని చూసి ఏం పొంగిపోతున్నావు, ఈ లోకాన్ని చూసి నువ్వేం పొంగిపోకు అంటారేనా మహర్షి గారు. నీకు స్వప్నాలు వస్తున్నాయి, స్వప్నాలు వచ్చినప్పుడు కూడా తలంపులు ఉంటాయి నీకు స్వప్నంలోని. మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు, తలంపులు లేకుండా నీకు స్వప్నం రాదు. ఆ స్వప్నంలో వచ్చిన తలంపులు ఎంత నిజము, ఈ జాగ్రత్త అవస్థలో వచ్చిన తలంపులు అంతే నిజం. ఇదేదో పెద్ద ఇక్కడ ఏదో భండారం ఉందని అనుకోవద్దు, ఏం లేదా నీకు తెలుస్తాను. నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది ఎవరు అనుకుంటున్నారు? మన హృదయంలోని నిజమైన నేను అనుకోదు, మన హృదయంలో నిజమైన నేను అనుకోదు. ఏంటి అసత్యమైన నేను అనుకుంటుంది, నేను చనిపోతున్నానని. అది ఎందుకు అనుకుంటుంది? దేహంతో కలిసి ఉంటుంది, దేహంతో తాదాత్యం పొంది ఉంటుంది, దేహం యొక్క గుణంతో, దేహం యొక్క రంగుతోటి, ఆ ఫేస్ అది బాడీతోటి. శరీరం చిక్కిపోయింది అనుకోండి, నేను చిక్కిపోయానంటా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నానంటుంది. ఏదైనా శరీరం పదవులు ఉంటే నేను పదవులో ఉన్నానంటుంది. ఆ పదవి పోతే ఊపాయని అనుకుంటా ఉంటుంది. ఆ శరీరం ఎటు గుంజితే, ఆ పరిస్థితులు ఎటు గుంజితే, సర్కిమెషన్సెస్ ఎటు గింతితే అంటే దానితోటి తాదాత్మ్యం బట్టి ఇది కూడా గంతులేస్తా ఉంటుంది. ఏది ఈ దేహగతం అంటే అది ఎటు లాగితే, ఈ దేహం ఎటు లాగితే అంటే అది కూడా ఇటు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మీకు ఏది ఈ దేహగతమండి, మీకు అడ్డు వచ్చింది అనుకోండి, మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు బాగా ధనం వచ్చింది అనుకోండి, నేను ధనవంతుని, నేనే ధనవంతుని అంటూ ఉంటుంది. ఇది నిజ్జా నేరం. మీకు ఏదైనా పరిస్థితి అనుకూలంగా లేదనుకోండి, పావర్టీ వచ్చింది అనుకోండి, దారిద్ర్యం వచ్చింది అనుకోండి, నేను దరిద్రం అయిపోయాను, నేను దరిద్రం అయిపోయాను అనుకుంటుంది. ఏది ఆ నిజ్జానే, అలా అనుకునేది నిజ్జానే, ఇలా అనుకునేది నిజ్జానే. నేను పుట్టాననుకునేది తలంపే, నేను చనిపోయాననుకునేది తలంపే. ఆ దేహమే ఒక తలంపు, దేహమే ఒక రోగం. ఆ రోగంతో, ఆ దేహం అనే తలంపుతో, దేహంతో తాదాత్యం పొందుతుంటూ, ఆ చివరి శ్వాస, ఆ ముక్కులో ఉన్న గాలి చివరి గాలి వెళ్ళే వరకు దేహంతో తాదాత్యం తిరిగి బతుకుతూ ఉంటుంది దేహగతమైన. అంటే ఏదో మార్గం ప్రయాణం చేసి దేహగతమైన నేను ఓడగొట్టుకుంటేనే కానీ నీకు శాశ్వతమైనటువంటి శాంతి నిర్వాణ సుఖం నీకు దొరకదు అయ్యా అన్నారు రమణస్వామి. చచ్చిపోయిన తర్వాత మీరు మేము వెళ్ళిపోతాం, మీ దారిని మీరు వెళ్ళిపోతారు, మా దారిని మేము వెళ్ళిపోతాం. కానీ మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి మీద మనకున్న విశ్వాసం చెలించకుండా చూసుకోవాలి. ఎంతకాలం ఉంటుందండి ఈ బంధుత్వాలు, ఈ స్నేహాలు, ఈ ఫ్రెండ్షిప్, ఈ నిలబడేవి కాదు. మన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటాము? అలా భగవంతుడి మీద విశ్వాసం మనం పోషించుకోవాలి. మన విశ్వాసం మనం రక్షిస్తుంది, రక్షించడమే కాదు అది ఆత్మజ్ఞానాన్ని సముపార్జించి పెడుతుంది. భగవంతుడేంటి మనకి విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం మన మరణానంతర జీవితంలో రక్షించడమే కాదు, ఏదో జన్మలో మనకు ఆత్మజ్ఞానాన్ని కూడా సమకూర్చి పెడుతుంది. విశ్వాసం నుంచి జ్ఞానం కూడా వస్తుంది, దానికంత శక్తి ఉంది. అంచేత నువ్వేం చేయాలంటే నా మాటలు వింటే సరిపోదు అర్జున, నా మాటలు వింటే సరిపోదు. నీ బాగుపడ్డా నీ మనస్సే కారణం, చెడిపోయిన నీ మనస్సే కారణం. చెడిపోయే వాళ్ళు కూడా వాళ్ళ మనసు వల్లే చెడిపోతున్నారు, బాగుపడే వాళ్ళు కూడా వాళ్ళ మనసు వల్లే బాగుపడుతున్నారు. అయితే నువ్వు ఏమి చేస్తావంటే ముందు నీ మనసును అదుపులో పెట్టుకో, నీ మనసుని అదుపులో పెట్టుకో. నువ్వు నీ ఇంద్రియాలను జాగ్రత్తగా నియమించుకో, నీ ఇంద్రియాలను జాగ్రత్తగా నియమించుకో, నీ మనసును అదుపులో పెట్టుకో, నీ మనసును స్వాధీనం చేసుకో, నీ మనసు నువ్వు చెప్పినట్టు వినేటట్టు చేసుకో. భగవంతుని ప్రార్థిస్తే నీ మనసు నువ్వు చెప్పినట్టు వింటాను, నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటే పనికిరావు, నువ్వు చెప్పినట్టు నీ మనస్సు అనాలి. బాగా అర్థం చేసుకో, నేను చెప్పినట్టు నా మనస్సు అనాలి, అప్పుడు నేను బాగుపడతాను. నా మనసు చెప్పినట్టు నేను వింటే పాడైపోతాను. అంటే నీ నువ్వు చెప్పినట్టు నీ మనస్సు వింటాను అనుకో, నువ్వు ఎలా చెబుతున్నా ఇంద్రియాలు కూడా అలా కుదిరిగా ఉంటున్నాయనుకో, నీ వివేకం వల్ల, నీ బుద్ధి సూక్ష్మత వల్ల నీ మనసులను ఇంద్రియాలను నియమించుకుంటున్నావు అనుకో, నువ్వు పెద్దవాడు అయిపోతావు, చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తావు. ఎంత అభివృద్ధిలోకి వచ్చేస్తావు అంటే చిరకన స్వరూపాన్ని కూడా నువ్వు కొట్టేస్తావు అన్నాడు. దుఃఖ కారణం అంతా మనస్సే. మనస్సు చిరిగిపోతే ఏం లేదు, ఉన్నటువంటి పరమేశ్వరుడు నీకు వ్యక్తం అవుతాడు, సుఖస్వరూపంగా వ్యక్తమవుతాడు. అసలు నీకు కర్మ మార్గం ఎందుకంటే, ఈ ఇంతకీ చెప్పింది ఏంటంటే, ఈ కర్మ మార్గం ఎందుకంటే నువ్వు నిష్కామ కర్మ ఉంది చేయటం నేర్చుకో. నిష్కామ కర్మ నువ్వు చేయి అంటే ఏంటి, నీ స్వార్థం లేకుండా అవసరమైతే ఎవరు ఎదటి వాళ్ళకు మాట సహాయం చేయి. అందరికీ డబ్బు ఉంటుందా? అందరికీ డబ్బు ఉండదు, అందరికీ ధనం ఉండదు. ఇది తెలివితేటలు ఉన్నాయనుకో, ఆ తెలివితేటలతోటి నువ్వు ఎవరికైనా కొంచెం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయి. నీకు ధనం ఉందనుకో, ధనం అంటే కొంత అనుభవించి కొంత సమాజానికి ఏదైనా ఉపయోగపడేలా చూడు. ధనం ఉంటే అంటే దేహ ప్రారంభాన్ని బట్టి ఒకరికి ఒక రకంగా వస్తుంది. నీకు ఎదటి వాళ్ళు ఎవరైనా భయపడుతున్నారనుకోండి, నీకు బలం ఉందనుకో బాగా, వాళ్ళు నీ బలాన్ని ఉపయోగించి వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు మోక్షం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, అది కూడా నీకు భక్తి కలగడానికి సహకరిస్తుంది. కొంతమంది ఎక్కువ భయపడతా ఉంటారు, వాళ్ళు కొంచెం బలవంతుల యొక్క సహవాసం పొందుతా భయాన్ని పోగొడతారు. ఎందుకు అబ్బాయి నేను ఉన్నాను కదా నువ్వు ఏం భయపడకనంటే అనుకున్నాడు, అప్పుడు ఆ ఆత్మవిశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. అది కూడా దైవీ సంపదలో ఒకటి, అది కూడా దైవీ సంపదలో ఒకటి. అంటే కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, నేను ఎంత అన్నం తిన్నా, ఎన్ని గారెలు తిన్నా, ఎన్ని ఇడ్లీలు తిన్నా, నీకు అజీర్తి రోగం ఉంటే నీకు ఇంకా రేణింపు ఉండదు. అలాగే కృష్ణుడు చెప్పి ఏంటంటే, నీకు ధైర్యం అనేది లేకపోతే, నీకు ధైర్యం లేకపోతే భగవద్గీత చదివినా ఇంకో పుస్తకం చదివినా ఉపనిషత్తు చదివినా అజీర్తి రోగం కింద తయారవుతావు. ముందు ధైర్యంగా ఉండు, ఆత్మవిశ్వాసం నువ్వు పోగొట్టు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టావా, నీకు నీలో మంచి గుణాలు ఉన్నాయి రాణించు. అజీర్తి రోగం ఉన్న వాడికి ఏమి తిన్నది ఎలా వంటపట్టదు. అలాగే ధైర్యం లేని మనిషికి, ఆత్మవిశ్వాసం లేని మనిషికి, తన ఎందు దాని తనకి విశ్వాసం లేని మనిషికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి రాణించు. అంటే నువ్వు కర్మ మార్గాన్ని, కర్మ మార్గం అంటే ఇప్పుడు మనం చేసే కర్మ మార్గం కాదు. అర్జున కర్మ ఫలితాన్ని ఆశ్రయించకపోయా, కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా ఉండు నువ్వు. అలాగని కంగారు పడకు, ఒకవేళ ఫలితం రాదేమో అనుకోకు, వస్తుంది. అన్నీ వస్తే కర్మ, కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకుండా ఉంటే కర్మ ఫలితం కూడా వస్తుంది, మోక్షం కూడా వస్తుంది. ఎంత బాగా చూస్తున్నాడు చూడు స్వామి గారు, నువ్వు కర్మ ఫలితాన్ని కనుక ఆశ్రయించకుండా ఉంటే కర్మ ఫలితం వస్తుంది, మోక్షం కూడా వస్తుంది, చివరిలో మోక్షం కూడా వస్తుంది. అంటే ఈ దేనికి గైడ్ బుక్ భగవద్గీత? మోక్షానికి తీసుకెళ్ళటానికి గైడ్ బుక్, మోక్షానికి తీసుకెళ్ళటానికి. ఇటు నుంచి అటు చెప్పిన, అటు నుంచి ఇటు చెప్పిన, ఇటు నుంచి అటు తోలినా, అటు నుంచి ఇటు తోలినా, మొత్తంగా గలుపు సంధిని పెట్టి నీ శరీరాన్ని నొప్పినట్టు నీ మనస్సును నొప్పినా పరమేశ్వరుడు, నీ మనస్సు ఏదైనా పిండినా ఆయన ఉద్దేశం అంటే నేను మోక్షం దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, పరమేశ్వరుడు యొక్క స్వరూపం నుంచి అది పొందింపు చేయటం కోసం ఇది ఆ గైడ్ బుక్. అంటే మనలో పవిత్రత లేదనుకోండి, అసలు మనలో ఆ మనస్సు ఎంతో కొంత బాగుపడి లేదనుకోండి మనలో, అదే భగవంతుడు చెప్పే మాటలు వినాలని కూడా మనకుండవు. మీరందరూ అదృష్టవంతులు, మీరందరూ కనీసం భగవంతుడు చెప్పిన మాటను శ్రవణం చేస్తున్నారు. మనకు పవిత్రత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, అదే భగవంతుడు చెప్పిన మాటలు వినాలనే బుద్ధి కూడా మనకు కలగదు. ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పింది, అసలు భగవంతుడు చెప్పిన మాటలు వినాలనే బుద్ధిని కలగడానికి పూర్వజన్మల్లో ఎంతో కొంత నువ్వు నిష్కామకర్మ చేస్తుంటే, స్వార్థం తగ్గించుకుని ఎంతో కొంత పని చేసుకుంటే, స్వార్థం పూర్తిగా మనం తగ్గించుకోలేకపోవచ్చు కానీ కొంతైనా తగ్గించుకుని నువ్వు పని చేస్తే, ముందు భగవంతుడు చెప్పిన వినాలి, ఆ శ్రవణం చెయ్యాలి, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మనం శ్రవణం చేయాలని సద్బుద్ధి నీకు కలుగుతుంది. నువ్వు పూర్వజన్మలో నిష్కామకర్మ చెవులేదనుకో, ఈ శ్రవణం చేసే ఆసక్తి కూడా నీకు కలగదు. ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు చదవాలి, ఇంజనీరింగ్ చదవాలంటే 5 ఏళ్ళు చదవాలి, మోక్షం మటుకు ఏమి చదువు అక్కర్లేకుండా, జ్ఞానం అక్కర్లేకుండా, వివేకం అక్కర్లేకుండా వచ్చేయాలనుకుంటాం. ఎలా మామూలు ఈ పొట్టకు సంబంధించిన విద్యలే చదువుకోవాలంటే ఐదేళ్ళు ఆరేళ్ళు కాలేజీలో చదువుతున్నాం కదా. పోనీ అవన్నీ ఆయన పొట్ట ఎంత నిజము, శరీరం ఎంత నిజము, ఆ విద్యలు కూడా అంతేనా సార్? ప్రకృతి లేని స్థితికి, కలవక స్థితికి, అభౌతిక స్థితి మోక్షం అంటే ఆ స్థితికి తీసుకెళ్ళడానికి మనకి మరి జపం అక్కర్లేదు, ధ్యానం అక్కర్లేదు, ధ్యానం అక్కర్లేదు, ఏ యోగం అక్కర్లేకుండా ఊరికే పొందేద్దామని, షార్ట్ కట్ ద్వారా పొందేద్దామని, ఏదో అడ్డదారి ద్వారా పొందేద్దామని చూస్తుంది. ఏమీ చేయకుండా ఇది అడ్డదారి కనిపెట్టం. ఈ లాటరీ టికెట్లు కొన్నట్టు లాటరీ టికెట్లు ఒక టికెట్ తోటి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాడు. అలా అడ్డదారులు, అడ్డదారుల ద్వారా జ్ఞానం రాదు. మనం చేయవలసిన కృషి చేయాలి. అడ్డదారుల ద్వారా మోక్షం పొందుదామని ప్రయత్నం చేయకండి. అంటే నువ్వు కర్మ నిష్కామ కర్మ ఎంతో కొంత చేస్తుంటేనే నీకు సద్బుద్ధి కలుగుతుంది, సౌహృదయం కలుగుతుంది, అయితే నీకు కలగదు అసలు. టీవీకి రాజు గారు అని వారు స్వార్థం కొంచెం తగ్గించుకున్నా ఎంతో మందికి మనం ఉపకారం చేయొచ్చాం. మొత్తం పూర్తిగా తగ్గించుకోక్కర్లేదు, పూర్తిగా తగ్గించుకుంటే సేజెన్స్ అయిపోతాం, సేజెస్ అయిపోతాం, అది మంచిదే. కానీ కొంచెం తగ్గించుకున్నా ఎంతో మందికి మనం ఉపకారం చేయొచ్చు. ఆ నిష్కామకర్మ చేసి వాళ్ళకి ఏమవుతుంది, పెద్ద వృద్ధం అయిపోతుంది. ఇప్పుడు గాంధీ గారికి మనకి తేడా ఏమి లేదు. మీ ఇంట్లో నలుగురిని నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం కోసం మీరు ఎలా పనిచేసుకుంటున్నారు, ఇది నా దేశం, ఇది నా దేశం, ఇది నా దేశం అని ఆయన పనిచేశాడు. అందుకని మహాత్ముడే, అంతకంటే తేడా ఏమి లేదు. మీ ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే మీరు ఏడుస్తారు, మీ ఇంట్లో ఎవరికైనా సుఖం వస్తే సంతోషిస్తారు. ఆయన ఏడ్చాడు, ఆయనకి సంతోషం వచ్చింది. దేశానికి ఎప్పుడైనా కష్టం వస్తే ఏడ్చాడు, దేశానికి ఎప్పుడైనా మంచి జరిగితే సంతోషించాడు. ఆయన దేశంతో తాదాత్యం పొందాడు, మన ఇంట్లో నలుగురితో తాదాత్యం పొందుతాం. ఆయన విశాల భావం, ఆయన కార్యరంగం విశాలమైపోయింది కాబట్టి మహాత్ముడైపోయాడు. మనం ఏదో నలుగురికో ముగ్గురికో మన హద్దులతో పరిమితులతో సంకుచితంగా పనిచేస్తున్నాం కాబట్టి మన మనస్సు ఇరికైపోయింది. మీకు ఏ మార్గం ఇష్టమో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. ఇందులో ఒక మార్గం ఎక్కువ అనుకోవద్దు, ఒక మార్గం తక్కువ. ఎదుటి వాళ్ళ అవలంబించే మార్గం తక్కువది, మనం అవలంబించే మార్గం ఎక్కువది అని మీరు అనుకోవద్దు. అన్ని మార్గాలు సమానమే, అన్నీ మోక్షానికి తీసుకెళ్తాయి, అన్నీ మీకు శాంతిని కలగజేస్తాయి, అన్నీ కూడా మీ మరణానంతర జీవితంలో మీకు ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఒకటి ఎక్కువ వద్దు, ఒకటి తక్కువ అనొద్దు. అనుకరణ పనికి రాదు. అనుకరణ పిరికి వాడు లక్షణం. ఏం చెబుతున్నాను, అనుకరణ పిరికి వాడు లక్షణం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఏ మార్గం అయితే ఇష్టమో అందులో ప్రయాణం చేయి, కానీ ఎదటి వాడు ఏదో చేస్తున్నారో నువ్వు చేయకు. అలా చేస్తే నీ పిరికితనానికి గుర్తుంది. నిష్కామకర్మ వల్ల మనసులో దోషాలు పోగొట్టుకున్న వాడికి, వాడికి భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆ భక్తి, ఆ భక్తిలోంచి ఆత్మజ్ఞానం కలుగుతుంది. భక్తిలోంచి ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానం కలుగుతుంది. ముందు నువ్వు నిష్కామకర్మ చెయ్యి, ఎంతో కొంత మనసులో దోషాలు పోతాయి. ఆ మనసులో దోషాలు పోయిన తర్వాత నీకు భగవంతుడి మీద గౌరవం కలుగుతుంది. ఆ భగవంతుడు చెప్పిన వాక్యాల మీద నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? భక్తి అంటే ఏంటి? విశ్వాసం, ఆ ప్రేమ. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నీకు ఆత్మజ్ఞానం సంపాదించి పెడుతుంది. అయ్యా ఇవన్నీ మెట్లు అయ్యా, ఒకదానికి ఈ మార్గాలన్నీ ఒకదానికోసం సహకరించుకుంటాయి, కానీ ఒకదానికి ఒకటి విరోధం పెట్టుకోవు. అన్ని మార్గాలని ఉపయోగించుకుని నువ్వు తరించు, సమన్వయం చేసుకో. ఒకదానికి ఒకటి విరోధం లేదు. భక్తి మార్గం జ్ఞాన మార్గానికి సహకరిస్తుంది, జ్ఞాన మార్గం భక్తి మార్గానికి సహకరిస్తుంది. ఈ పరస్పరం విరోధాలు కాదు. అన్నీ సమన్వయం చేసుకుని అర్థం చేసుకుని తరించవయ్యా. ఆ శివుణ్ణి తెలుసుకునే వరకు ప్రతి జీవుడికి శవాలు వచ్చి తీరుతాయి. అయితే పునర్జన్మ ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు మనకి, మనం పవిత్రం అవ్వటం కోసం, మనం మనం బాగు చేసుకోవడం కోసం. పునర్జన్మ అంటే ఒక అవకాశం. ఏంటి అవకాశం? మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం, మన పవిత్రం అవ్వడం కోసం. అంటే మన లోపమంటే బ్రహ్మ ముందు చూశారు, అందరి హృదయంలో చైతన్య మీద ఉన్నాను కృష్ణుడు చెప్పిన అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అని రమణ మహర్షి గారి ఫేవరెట్ శ్లోగా చెప్పారు కదండి. ఆ హృదయంలో ఉన్న చైతన్యం ఎంత పవిత్రంగా, మన అందరి హృదయాల్లో ఉన్న చైతన్యం చూశారు, అది రాగద్వేషాలు లేకుండా ఎలా ఉందో, అది భయము లేకుండా ఎలా ఉందో, అది ఎంత పూర్ణంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత చైతన్యవంతంగా ఉందో, అంత పవిత్రత మనం సంపాదిస్తే, అంత యోగ్యత మనం సంపాదిస్తే, లోపల బ్రహ్మము ఎంత పవిత్రంగా ఉందో, ఎంత ఏకాగ్రతగా ఉందో, అంత ఏకాగ్రత, అంత పవిత్రత, ఆ యోగ్యత కనుక మనం సంపాదిస్తే, నదిని సముద్రంలో కలిసినట్టు నీ మనస్సు వెళ్ళి ఆ బ్రహ్మములో ఐక్యమవుతుంది. అంటే పునర్జన్మ నీకు ఎందుకు చెప్పమంటావా? నువ్వు పవిత్రుడు అవ్వటానికి భగవంతుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అది నువ్వు బాగు చేసుకుంటావు, పాడు చేసుకోవటం అది నీ చేతిలోనే ఉంది. భగవంతుడికి అవకాశాన్ని ఇచ్చాడు. ట్యూబ్ లైట్ దగ్గర మనం భగవద్గీత చదువుకోవచ్చు, తేకాట ఆడుకోవచ్చు. తేకాట ఆడుకున్న వాళ్ళకి ట్యూబ్ లైట్ వెలుతురుస్తుంది, భగవద్గీత చదువుకున్న వాళ్ళకి కూడా వెలుతురుస్తుంది. భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం రాకపోతే తెలుగు తక్కువ వాడు ఏం చేయలేడు, తెలివైన వాడు ఏం చేయలేడు. అయితే తెలివైన వాడు ఏం చేస్తారంటే, బుద్ధిమంతులు ఏం చేస్తారంటే, అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అవకాశం రాకపోతే తెలివైన వాడు కూడా ఏం చేయలేడు. అయితే పునర్జన్మ ఒక అవకాశం లాంటిది, పునర్జన్మ ఒక అవకాశం లాంటిది. అవకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు పవిత్రుడు అవ్వడానికి ప్రయత్నం చేయవయ్యా. అయితే భగవంతుడు రెండు ఉపకారాలు చేస్తున్నాడు మనకి. ఒకటి, రాబోయే జన్మ ఇస్తాడు, రాబోయే శరీరాన్ని ఇస్తున్నాడు మనం సాధన చేసుకోవడానికి. శరీరాన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడు, గత జన్మల గొడవలన్నీ మరుపు పెట్టేస్తున్నాడు. గత జన్మలో మరుపు పెట్టడనుకోండి, గత జన్మల గొడవలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, ఇంక వెనక్కి మీరు ప్రయాణం చేస్తారు కానీ ముందుకెళ్ళారు. ఒక సాధన చేసినా రెండు అడుగులు ఎదరికెళ్తూ ఉంటాం, ఆరు అడుగులు వెనక్కి వస్తూ ఉంటాం. పూర్వజన్మ గొడవలు కనుక మనకు బుర్రలో జ్ఞాపకం పెడితే భగవంతుడు, ఈ జన్మలో మనం సాధన చేస్తున్నప్పుడు రెండు అడుగులు ఎదరికెళ్ళినా ఆరు అడుగులు మనకి వెనక్కి వెళ్తూ ఉంటాం. అయితే భగవంతుడు నీకు రెండు ఉపకారాలు ఇస్తున్నాడు జ్ఞానం సంపాదించడం కోసం, అవకాశాలు. ఒకటి, కొత్త శరీరం ఇస్తున్నాడు. ఆ కొత్త శరీరంలో పూర్వ శరీరాల గొడవల్లో నీకు జ్ఞాపకం రాకుండా చూస్తున్నాడు. నీ దుఃఖానికి కారణం పని కాదు అయ్యా, ఈ పని నేను చేస్తున్నానని తలంపులు చేశావు, ఈ పని నా వల్ల అవుతుందని అహంభావం వల్ల నీకు దుఃఖం వస్తుంది. కానీ పని వల్ల దుఃఖం రాదు, ఈ పని నేను చేస్తున్నానని తలంపు వల్ల నీకు దుఃఖం వస్తుంది. అబద్ధమైన నేనికి తలంపులు ఉన్నాయి, నిజమైన నేనికి తలంపులు లేవు అన్నారు భగవాన్. అబద్ధమైన నేనికి తలంపులు ఉన్నాయి, నిజానేనికి తలంపులు ఉన్నాయి, నిజమైన నేనికి సత్యమైన నేనికి తలంపులు లేవు. ఎప్పుడైతే నువ్వు తలంపులను దాటి వెళ్ళావో అప్పుడు కామక్రోధాలను దాటి వెళతావు, అసూయను కూడా దాటి వెళతావు, చావు పుట్టుకుని చావునే దాటి వెళతావు, ఈ జన్మ మరణ ప్రవాహంలో చక్రంలోంచి బయటకు వచ్చేస్తావు. ఎప్పుడు తలంపులు లేని స్థితిని నువ్వు పొందినప్పుడు, అదే భగవాన్ చెప్పారు, నీ హృదయంలో ఒక చావు లేని స్థితి ఉంది. ఈ మారే మనస్సుని, ఈ సత్య దేహాన్ని ఆ చావు లేని స్థితికి ఉపయోగించుకు సరిపోతున్నారు. ఈ శరీరం ఏదో రోజు నుంచి వస్తుంది. మనం ఏసీ గదిలో కూర్చున్నా, మిడ్లీన్ హాస్పిటల్లో ఉన్నా, ఏదో రోజు నుంచి వస్తుంది శరీరం. ఆ పుట్టడం చావటం కోసం అది పుట్టింది. శరీరం ఎందుకు పుట్టిందంటే చావటం కోసమే పుట్టింది. అది మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, కొన్ని వయసులో ఉన్నప్పుడు మనకి ఇంకా చావు రాదనుకుంటాం. మనకు ఆరోగ్యం బాగుంది అనుకోండి, మన మటుకు చావు రాదు, చచ్చిపోతే వాళ్ళు అందరూ చచ్చిపోతారు, కానీ మనకేంటి మనకు చావు రాదు అనిపిస్తుంది. ఇది మాయలో ఇది మాయ. ఆత్మజ్ఞాన సంపాదనకే మనోదేహాన్ని ఉపయోగించుకోవాలి. దాని ప్రయోజనం అంతికేనా అయ్యా, నీకు పునర్జన్మ అంతికే వస్తాం, నీకు పునర్జన్మ అంతికే వస్తుంది. కానీ లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఏ ఆకర్షణకి నువ్వు ప్రయోగపడ్డా, ఏ ఆకర్షణకి నువ్వు లోపడ్డా, నీకు దారి తప్పిపోతావు, మార్గాన్ని వదిలేస్తావు. రమణ మహర్షి గారు చెప్పారు, పురుషుడి వైపుకి నీ ముఖం తెప్పకుండా ప్రకృతిని నువ్వు జయించలేవు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, భగవంతుడి వైపుకి నీ ముఖం తెప్పు, నీ వీపుని ప్రకృతి వైపు చూపించు. మనం ఏం చేస్తామంటే, ముందు భాగాన్నేమో ప్రకృతికి చూపిస్తున్నాం, వెనక భాగాన్ని దేవుడికి చూపిస్తున్నాం. అలా కాదు, ముందు భాగాన్ని దేవుడికి చూపించి వెనక భాగాన్ని ప్రకృతికి చూపించి అప్పుడు నువ్వు ప్రకృతిని జయిస్తావు అన్నాడు. నీ మనస్సు భగవంతుడి వైపుకి తిరగలేనుకో, ప్రకృతిని నేను విడిచిపెట్టదు. అది అంతకు ఒకవేళ ఏ కారణం చేతనే నీ మనసు భగవంతుడి వైపుకి తిరగదనుకో, నువ్వు కోటి జన్మలు వచ్చినా ప్రకృతి నేను విడిచిపెట్టదు, జీవలక్షణాలు నేను విడిచిపెట్టవు. నువ్వు తరించడానికి ఒక చిన్న వాక్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం బతుకుతున్నాం, మనందరం శరీరం, మన శవాలు తిరుగుతున్నాయి, భూమి మీద తిరుగుతున్నాయి, శవాలు తిరుగుతున్నాయి, ఈగురు ఆవురు తిరుగుతున్నాయి, కార్ల మీద తిరుగుతున్నాయి. శవాలను కూడా కార్ల మీద, రైళ్ల మీద, విమానాల మీద శవాలను తిప్పుతున్నాం. ఈ శవాలను తిప్పుతున్నాం కదా. అయితే ఇక్కడ ఏమిటి మనం గ్రహించవలసిన విషయం, మన మనస్సును కేంద్రంగా పెట్టుకుని మనం బతుకుతున్నాం. ఏడుమటికి ఆడే సాక్షిది, మనస్సును కేంద్రంగా పెట్టుకుని మనం బతుకుతున్నాం. ఏదో ఒకరిని ఒకరిని చూసి ఇష్టపడటం, ఇంకొకరిని చూసి అది ఇష్టపడటం, ఒకరిని చూసి ముట్టడం, ఇంకొకరిని చూసి పెట్టడం, నీకు అర్థమవుతుంది. ఏమండి, ఇంకా సమాన దృష్టి మనకు లేదు, ఆ ఏకత్వ దృష్టి మనకు లేదు. ఇప్పుడు మనం దేని కేంద్రంగా పెట్టుకు జీవిస్తున్నాం, మనం మనస్సును కేంద్రంగా పెట్టుకుని మన మనస్సు ఎలా చెప్తే అలా వింటాం. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు బతుకు, నేను బతకొద్దంటాం లేదు. నీ మనస్సును కేంద్రంగా పెట్టుకుని నువ్వు బతకు, నన్ను కేంద్రంగా పెట్టుకుని నువ్వు బతకవయ్యా, నువ్వు జ్ఞానం అయిపోతావు, యోగి అయిపోతావు అర్జున అంటున్నాడు. భగవంతుని నువ్వు మనస్సును కేంద్రంగా పెట్టుకుని కాకుండా నీ భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించి భగవంతుడు పని చేయమన్నాడనుకున్న పని నీకు ఇష్టం లేదనుకోండి భగవంతుడి కోసం భగవంతుని కోసం నువ్వు చెయ్యి. అప్పుడు ఏమవుతుంది నీకు తెలియకుండా నీ మనసు చచ్చిపోదు. చూసారా డ్రాహిస్తాం, నీ మనసు ఎటు గంతులు ఏముంటే అటు గంతేస్తానుక ఆ రోజు కలగా పెరిగిపోతుంది. అంటే నువ్వు బతుకు చావద్దు, నువ్వు చావచ్చే వరకు ఆగండి. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటంటే మీరు చచ్చిపోవద్దు అలా ఆగండి, కానీ మీ మనస్సును కేంద్రంగా పెట్టుకుని మీరు బతకొద్దు. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని కేంద్రంగా పెట్టుకుని బతకండి. ఈ పని మంచిదని భగవంతుడు చెప్పాడు అనుకోండి, అది మీకు ఇష్టం లేదనుకోండి, మీ ఇష్టాన్ని తీసి పక్కన పెట్టి భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యి. అది ఇక్కడ చెయ్యమండి. మీ అత్తగారిని చూడటం మీకు ఇష్టం లేదనుకున్న ఉదాహరణకి, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, భగవంతుడు చెప్పాడు కాబట్టి చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఎదురేత అవుతుంది, మీ మనసుకి మీరు ఎదురెత్తున్నారు. మీ మనసుకి ఎప్పుడైతే ఎదురేత ప్రారంభించారో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో, మనోమూలంలోకి వెళ్ళిపోతారు. మనోమూలం ఏముంది, దేవుడో ఉన్నాడు. ఆ కృష్ణుడు చెప్తాడు గీతలో రహస్యం మూర్తి చేసుకోండి మీరు అందరూ. పనింటే మీరు తోచినట్టు చేయడం పని కాదు, అది కర్మ కాదు, కర్మ అది కర్మ, అది కర్మ కాదట్లు మనం తోచినట్టు చేస్తే అది కర్మ అవుతుంది, కర్మ అవుతుందట్లు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, నేను కర్మ అని చేస్తున్నాను బాబు, మీరు చేసేది కర్మ కాదు కర్మ. కొంతమంది అంటూ ఉంటారు బాబు కర్మ అని చేస్తున్నాడు బాబు అంటారు, మీరు చేసేది కర్మ కాదు కర్మ. భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని చెయ్యాలి. అంటే భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని చేశారనుకోండి అది పని అవుతుంది, అది కర్మ అవుతుంది. నిస్సంగీడు చేస్తారనుకోండి కర్మ అవుతుంది. కర్మ వేరు, కర్మ వేరు. కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ఇప్పుడు, నీ మాట ఇంటికాడు కూర్చుని ఎవరైతే మననం చేసుకుంటారు, ఇంటికాడు కూర్చుని మాటను పరస్పరం నేను నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు, ఇంటికాడు కూర్చుని ఒకరికొకరు ఎలా చెప్పుకుంటారు ఆ మాటలు, వాళ్ళందరూ ఉద్ధరించబడతారు అయ్యా అర్జున. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం కదా అర్జున, నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం కదా, ఎవరి ఇంటికి వాళ్ళు కూర్చుని వాళ్ళు పని వాళ్ళు చేసుకుని మిగతా టైంలో నువ్వు నేను అనుకున్న మాటలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ తరించిపోతారు, వాళ్ళందరూ ఉద్ధరించబడతారు. యహంలో సుఖం వాళ్ళకి పరంలో సుఖం, యహంలో సుఖం పరంలో సుఖం, ఇక్కడే పెర్ఫెక్షన్ అక్కడే పెర్ఫెక్షన్, ఇక్కడే తీసే అక్కడే తీసే. ఈశ్వరుడు చెప్పే మాట ప్రతి మాట కూడా కాంతిని తీసుకొస్తుంది, శాంతిని తీసుకొస్తుంది. ఒక్కొక్క మాట మీ మనసుని చింపేస్తూ ఉంటుంది. అర్జున ఈ ఉపనిషత్తుల సారం, నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఈ యోగం యొక్క సారం, ఉపనిషత్తుల యొక్క సారం, వేదాల యొక్క సారం, ఈ బ్రహ్మ విద్య ఏమిటది, ఇది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఇది నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఎవరింటికి వాడు కూర్చుని వారు పరస్పరం చర్చించుకుంటూ, ఓ భగవంతుడు ఇలా చెప్పాడు కదా, ఇలా మనం నడుచుకోవాలి కదా, అర్జునుడు కృష్ణుడు అలా మాట్లాడుకున్నారు కదా, మనం కూడా ఇలా చర్చించుకుని తర్కించుకుని మనం సొంతం చేసుకోవాలి ఆ మాటలను. ఆ మాటను ముందు ధ్యానం చేయాలి, ఆ మాటను జపించాలి. మీరు రామకృష్ణ అనే మాటలను ఆ దేవుణ్ణి ఎలా జపిస్తున్నారో భగవంతుడు చెప్పినటువంటి మాటలను కూడా అలా జపించాలి. అయ్యా ఇందుకే కర్మ 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 కర్మ. ఇప్పుడు మనం చేసేది కర్మ కాదు కర్మ, ఉత్తుక మనం చేసేది ఏంటి కర్మ. కర్మ కాకుండా కర్మ అని ఉంటుంది, ఆ కర్మ ఎలా, అది ఏం అది కర్మ అంటే ఎలా అంటది, మీరు ఏ రకంగా పని చేస్తే మీకు శాంతి కలుగుతుందో, ఏ రకంగా పని చేస్తే మీకు మోక్షం కలుగుతుందో, ఏ రకంగా పని చేస్తే మీకు జ్ఞానం కలుగుతుందో, ఆ రకంగా పని చేస్తే అది కర్మట. అది ఏంటండి, అది కప్పుడు మనం చేసేది కర్మ. మీరు కర్మ చేస్తే మీరు ఉద్ధరించబడతారు, మీరేంటది ఉద్ధరించబడతారు. ముందు నేర్చుకోండి, తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుకుని చేయండి, తెలియకుండా చేయొద్దు తెలుసుకుని చేయండి. అంటే ఏ రకంగా మీరు పని చేస్తే మీకు మోక్షం కలుగుతుందో, ఏ రకంగా మాట్లాడితే మీకు మోక్షం కలుగుతుందో, ఏ రకంగా ఆలోచిస్తే మీకు మోక్షం కలుగుతుందో, ఏ రకంగా జీవిస్తే మీకు మోక్షం కలుగుతుందో, ఆ రకంగా జీవించి ఆ రకంగా ఆలోచించి భగవంతుడు చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తే అది కర్మ. అదేంటది, ఆ కర్మ ఏం చేస్తుంది, మీకు మోక్షాన్ని ఇస్తుంది. ఈ శ్లోకం మీరు ఇంటి దగ్గర అందరూ కండతో పట్టండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్తవ నా కర్మణే. అంటే పని చేయటానికి నువ్వు పనిచేసే అధికారం నీకుంది, ఫలితం నీకు రావచ్చు రాకపోవచ్చు దాని మీద నీకు అధికారం లేదు. నీకు ఫలితం మీద అధికారం లేదని చెబుతున్నానికి భగవంతుడే చెబుతున్నాడు కర్మ ఫలితం మీద అధికారం లేదని చెబుతున్నాడు కాబట్టి మొత్తం పనే పని దొంగలు అవ్వకండి. కర్మ దోస్తే లేని కర్మ వద్దు, కర్మ మీరు వదలొద్దు. అంటే కర్మ ఫలితం మీద మిమ్మల్ని ఆసక్తి పెట్టుకోవద్దని చెబుతున్నాను కాదని ఉద్దేశం మీద కర్మ మొత్తం మీద కర్మే వదిలేస్తారని పనే వదిలేస్తారు, పని వదలొద్దు. పని విడిచిపెట్టేయాలని బుద్ధి మటుకు మీకు రానివ్వకుండా చూసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ పని నా వల్ల అయింది, ఆ పని నా వల్ల అయ్యింది, మీకు అర్థమవుతుందా? అంటే నేను తెలియకుండా కర్మకి మీరు కారణాలు అవుతున్నారు. ఈ పని నా వల్ల అయింది, ఆ పని నా వల్ల అయ్యింది, ఈ సంసారం అంతా నేను ఉద్ధరించేశాను, నేను లేకపోతే వీళ్ళందరూ లేకపోతారండి ఇలా చెబుతూ ఉంటారు. అంటే ఏంటి, వాడు చేసిన పాపం పని చేశాడో ఫలితానికి కారణం అవుతున్నాడు. నీ కారణం నీ కొంప ముంచుతుందిరా అర్జున అంటున్నాడు. అలా చేశాను దానివల్ల ఎలాగైంది, దీనివల్ల ఎలాగైంది, మా తండ్రి గారు నాకు పంచిపెట్టింది 3 ఎకరాలు నేను 30 ఎకరాలు చేసేసాను. నువ్వు చేసా దానికి నువ్వు కారణం, ఆ 30 ఎకరానికి నువ్వే కారణం అనుకుంటున్నావు అనుకో, నీకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. నీ పునర్జన్మ వచ్చి తీరుతుంది, కర్మ ఫలితానికి నువ్వు కారణం అవ్వద్దు. కారణం అయ్యేవారికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. నేను మాయ వెంటాడుతుంది, నువ్వు దుఃఖం వెంటాడుతుంది, నువ్వు అశాంతి వెంటాడుతుంది, మమకారం అహంకారం ఇవన్నీ సైన్యంకి వచ్చి నేను వెంటాడుతాయి. గాంధీ గారు మా మాట చెప్పారు, మీరు స్వరాజ్యాన్ని తీసుకొచ్చేశారు అన్నారు ఆయన. ఆయన ఏమన్నారు, నేను స్వరాజ్యాన్ని తీసుకురావటం ఏంటి, నేను పవిత్ర నన్ను నేను పవిత్రమే చేసుకోవడం కోసం నేను పనిచేశాను. స్వరాజ్యం రావచ్చు రాకపోవచ్చు, స్వరాజ్యం రావచ్చు రాకపోవచ్చు, నేను చేసింది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, నన్ను నేను పవిత్రను చేసుకోవడానికి నేను పని చేశానన్నాడు. అది కర్మ మార్గం అంటే మనం ఎవరికో మంచి చేస్తాం, ఆ మంచి మన దుర్వినియోగం చేస్తే మనం ఏం చేసుకుంటాం, మన చేతిలోని పని చేయమని అది భగవంతుడు చెప్పింది. ఇప్పుడు గాంధీ గారు స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు కానీ స్వరాజ్యం అవ్వలేదు, వచ్చిన స్వరాజ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, ఆయనకి సంబంధం ఏంటది? ఎందుకీ భగవంతుడు చెప్పి కర్మ చేస్తారా కర్మ చేస్తారా ఈ రెండు ఆలోచించుకోమని చెప్తున్నాడు. భగవంతుడే చెప్తున్నాడు కర్మఫలం ఆశించొద్దన్నాడు, కర్మఫలం ఆశించొద్దున్నప్పుడు కర్మ కూడా మనకు పని కూడా మనకెందుకు అని పని పట్ల విరక్తి పెట్టుకోవద్దు, పని పట్ల విరక్తి పెట్టుకోవద్దు. ఒకవేళ పని పట్ల విరక్తి పెట్టుకుంటావు అనుకో, భగవంతుడు నీకు అప్పగించిన పని నువ్వు సరిగ్గా చేయవనుకో, వచ్చే జన్మలో ఆ పని నీకు ఇస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీకు భగవంతుడు ఇప్పుడు ఈ జన్మలో ఏ పని అయితే ఇచ్చాడో పని మీరు సరిగ్గా చేయరనుకోండి, వచ్చే జన్మలో ఆ పని మీకు ఇచ్చి మళ్ళీ చేయిస్తాడు మీ చేత. అంటే మీ చేతిలోని పని ఇష్టంగా చేసేయండి, ప్రీతిగా చేసేయండి, ఆ కర్మ మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. అరుణాచల శివ అరుణాచల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే వీడు ఎవడో అనుకుంటున్నారేమో, వీడు ఎవడో కాదు, ఈ రాముడెవడు అనుకుంటున్నారు, ఈ కృష్ణుడు ఎవడు అనుకుంటున్నారు, ఆ హరే ఆ పరమాత్మే ఇలాగొచ్చారు, వీళ్ళెవడో కొత్త వాళ్ళు అనుకుంటున్నారేమో, ఆ పరమాత్మే ఆ హరే రాముడిగా వచ్చాడు, ఆ హరే కృష్ణుడిగా వచ్చాడని చెప్పటం. వీళ్ళు ఎవడో అనుకుంటున్నారేమో, మీకు పరాయి వాళ్ళు అనుకుంటున్నారేమో, పరాయి వాళ్ళు కాదు, మీ ఉరవేలో ఉన్న పరమాత్మే రాముడిగా వచ్చింది, మీ ఉరవేలో ఉన్న శ్రీహరే కృష్ణుడిగా వచ్చాడని చెప్పడం కోసం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న మాటల సారాంశం ఏంటంటే ఏదో జన్మలో కొంత స్వార్థం లేకుండా నేను పనిచేస్తే భక్తి కలుగుతుంది, భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మీరు పొందొచ్చు అంటే పరమాత్మ యొక్క స్వరూపం పొందవచ్చు అని మనం ఇంతవరకు చెప్పిన మాటల యొక్క సారాంశము. రామాయణం ఎవడో మూడు ముక్కల్లో చెప్పమన్నాడని చెబితే వాడు మూడు ముక్కల్లో చెప్పేటట్టు కట్టెను కుట్టెను తెచ్చాను అని మూడు ముక్కల్లో రామాయణం అయిపోయింది. ఇప్పుడు అలాగే భగవద్గీత సారం అంతా కూడా నాలుగు ముక్కల్లో చెప్పాలంటే స్వార్థం లేకుండా పనిచేస్తే భక్తి కలుగుతుంది, భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం లేక జ్ఞానం వల్ల పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతారు. నాలుగు ముక్కల్లో భగవద్గీత అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వీళ్ళిద్దరు నరనారాయణులు, కృష్ణార్జునులు. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉన్నారో అక్కడ విజయం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, శాంతి ఉంటుంది, జయం ఉంటుంది. అంటే అర్జునుడంటే కృషి, అర్జునుడంటే కృషి, కృష్ణుడంటే కృప. అర్జునుడంటే ఎవరు? కృషి. కృష్ణుడంటే ఎవరు? కృప. ఎక్కడైతే కృషి ఉందో, ఎక్కడైతే కృప ఉందో ఆ పని పూర్తి అయిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వీళ్ళిద్దరూ ఉండాలి పని పూర్తవడానికి. కృషి ఉందనుకోండి, కృప లేదనుకోండి, కృప లేదనుకోండి, కృషి ఉందనుకోండి ఆ పని పూర్తవదు. అంటే పని పూర్తవడానికి కృప ఉండాలి, కృషి ఉండాలి. అది ఇద్దరు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ జయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దీన్ని కలిదోషాలు పోగొట్టే మంత్రం అంటారు. అంటే మన మనసులో ఈ కలియుగంలో మన మనసులో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలను పోగొట్టి దీని మహామంత్రం అట్టుది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు అవతార శ్రేష్ఠుడు, అవతార వశిష్ఠుడు, రామకృష్ణుడి శరీరం, రామకృష్ణ పరమహంస గారి శరీరం విడిచిపెట్టేటప్పుడు నరేని దగ్గరికి రా అన్నారు. ఎవరైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. ఎవడో అనుకుంటున్నాయేమో, ఇంతకాలం నీ ఎదురుగుండా నడిచిన వీడు, ఇంతకాలం నీ ఎదురుగుండా నడిచిన వీడు ఎవడో అనుకుంటున్నాయేమో. అక్కడిని చెప్తాడు శరీరం విడిచిపెట్టి, నరేన్ ఏ నరేన్, ఇది ఎవడనుకుంటున్నావు? ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. అక్కడ విశాలమైన దృష్టి. ఈ కబుర్లు కాకరకాయలు కాదు. మీరు ఎవరైనా అవి నరేంద్ర అంటాడు, ఆయనకి కంఠానికి క్యాన్సర్ వచ్చింది. మీకు ఒక మజ్జిగ్ కూడా, మీకు ఎంతమంది శిష్యకోటి మేము ఉండి మీకు మజ్జిగ్ కూడా లోపలికి పంపించలేకపోతున్నాం అంటాడు. ఇప్పుడు నరే రామకృష్ణ అంటే నరేన్, నరేన్ ఎన్నో నోరుల ద్వారా నేను మజ్జిగ తాగుతున్నాను, ఈ నోరే మజ్జిగ తాగాలా నరేన్? ఎన్నో నోర్లు ప్రపంచంలో ఎన్నో నోర్లు ఉన్నాయి, ఎన్నో నోర్లు మజ్జిగ తాగుతున్నాయి. ఆ నోరుల ద్వారా తాగేది మజ్జిగ నేనే, ఈ నోరుల ఎవరైనా తాగితేనే తాగినట్ట నరేన్? అది ఆయన విశ్వరూపం. అది ఓ